దేశంలో జరిగేటటువంటి అనేక పండుగలలో సర్వశ్రేష్టమైనటువంటి స్థానం వహించేటటువంటి పండుగ ఈ పండుగ. ఫెస్టివల్ అంటే ఏంటో ముందు అర్థం అవుతే, గురు పండుగ అంటే ఏంటో, గురు పూర్ణిమ అంటే ఏంటో మనం అవగాహన చేసుకోగలుగుతాం. క్లియర్గా వినిపిస్తుందా? ఇట్ ఓకే టు ఆల్? లాస్ట్ ఓకేనా? గురువు అనేటటువంటి కాన్సెప్ట్ కేవలము భారతదేశంలోనే ఉన్నది. ఇంకెక్కడ గురువు అనేటటువంటి పదానికి విలువ లేదు. టీచర్ వేరు, గురువు వేరు. ఈ గురుతత్వం యొక్క చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఏమిటి అంటే, గురువు తన దగ్గరకు వచ్చిన ప్రతి శిష్యుణ్ణి తనంతటి వాడిగా చేయగలడు. చాలా జాగ్రత్తగా చెప్తున్నటువంటి విషయాలను ఫాలో అవ్వండి. వాళ్ళు ఎవరు అనేది ముఖ్యం కాదు, వాడు గురువు దగ్గరికి వస్తే కాదు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అన్నది ఇంపార్టెంట్ కాదు, వాడు గురువు దగ్గరికి వస్తే చాలు. ఇచ్చేత ముగ్గురు ప్లస్ ఇంకొకడు, నలుగురు భారతదేశంలో గురుస్థానం వహించటానికి అర్హత కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ నాలుగు కాన్సెప్ట్లో తల్లిదండ్రుల యొక్క పాత్ర, ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి పేరెంట్స్ పూర్తిగా మర్చిపోయారు. రామాయణంలో కౌసల్య, మహాభారతంలో యశోద, వాళ్ళ పిల్లవాళ్ళ యొక్క నోటిలో సంపూర్ణ సృష్టిని చూడగలిగారు. అది మనం గమనించుకోము, దాటం అంతే అది మనం. తర్వాత మళ్ళా మన అతి తెలివితేటలతో మనం ఏం చెప్తామంటే మళ్ళా పాపం వాళ్ళు మోహగ్రస్తులు అయిపోయారు. కౌశల్యకి, యశోదకి భగవంతుడు ఆ దివ్యత్వాన్ని చూపించాడు. కానీ భగవంతుడి యొక్క చాతకాని తనము ఏమిటి అంటే, ఆ దివ్యత్వాన్ని వాళ్ళలో పెర్మనెంట్ గా ఉండేటట్టు చేయలేకపోయాడు పాపం. ఎవడు చేతకాని వాడు? భగవంతుడు. దాతగా లేదా ఆయనకి. ఒక్కసారి చూపించాడంటే చూపించిన దాన్ని నిలబెట్టుకో లేకపోయాడు. సర్వనాశనం చేసి పాలించాం మనం భారతీయ సంస్కృతిని. భారతీయ ఋషి పరంపరని మనము సర్వనాశనం చేసి పాలించాం. మన ఋషులు ఎందుకు ప్రసిద్ధులు అంటే వాళ్ళు ఇచ్చిన శాపాల వల్ల. విశ్వామిత్రుడు అంటే ఎవడు అంటే బలే శాపాలు ఇస్తాడండి. ఆయన నుంచి ఇంకోడు ఉన్నాడు ఋషి ఎవడు, ఋషిస్తారా మీకు తెలుసు? నీకు ఋషుల గురించి ఎంత బాగా తెలుసు చూడండి. నేను చెప్పాల్సిన అవసరమే లేకపోయింది. దుర్వాసుడు ఎందుకు ప్రసిద్ధి అంటే శాపాలు ఇస్తాయి. కానీ దుర్వాసుడే శుభగోదయము అనే లలితాదేవి మీద 200 శ్లోకాలు రాశాడు. అద్భుతమైనటువంటి శ్లోకాలు. లలితాదేవిని దర్శించినటువంటి వాళ్ళలో, షోడశీ మంత్రాన్ని ఉపాసన చేసిన వాళ్ళల్లో, షోడశీ మంత్రాన్ని ప్రపంచానికి అందజేసినటువంటి వాళ్ళల్లో, శ్రద్ధాలుగురు ముఖ్యమైనటువంటి వాళ్ళలో దుర్వాసుడు. ఆయన శుభోదయంలో ఏం రాస్తున్నాడు అంటే, నేను నేను ఎవరికి అక్కడ వర్తిస్తుంది? దుర్వాసుడికి వర్తిస్తుంది. నేను క్రోధ భట్టారుకుణ్ణి. ఐఎమ్ ఎన్ ఎంపరర్ ఆఫ్ యాంగ్రీ పీపుల్. అంటే అమితాబ్ బచ్చన్ కాదు యాంగ్రీ యంగ్ మ్యాన్. యాక్చువల్ గా యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎవరనమాట? దుర్వాసుడు అనమాట. ఇది మన సంస్కృతి గురించి మనకు ఉన్న అవగాహన. నిన్న ఎవరితోనో మాట్లాడుతూ దశరథుడికి శ్రవణ కుమారుడి తల్లిదండ్రులు ఋషులు వాళ్ళు శాపం ఇచ్చారు. ఆ శాపం వల్ల దశరథుడు చనిపోయాడు. ఈ కథ మీకు అందరికీ తెలుసు కదా, తెలీదా? తప్పు తెలుసు మీకు. ఇది అసలుగా కాలేదు. ఇందుకు మనకి ఋషుల మీద అవగాహన లేదు అని అంటున్నాను అంటే, ఋషి అంటేనే అర్థము కామ క్రోధాది చంద్రికారాలను దాటివేసిన వాడు అని అర్థము. దాటి ఋషిత్వం రాదు వాడికి. ఋషి అనం మనం వాడిని. కానీ మనకున్నటువంటి చాలా పెద్ద సుగుణం ఏమిటి అంటే, అందరినీ మన స్థాయికి మనం లాగేసుకుందాం. భగవంతుని కూడా ఆచరించి మనం మన స్థాయికి దింపేస్తాం. ఋషులను కూడా మనం మన స్థాయికి దింపేస్తాం. గురువుల్ని కూడా మనం మన స్థాయికి దింపేసి, మనలో ఉన్నటువంటి లోపాలే, మనలో ఉన్నటువంటి దుర్గుణాలే, మనలో ఉన్నటువంటి మానసిక బలహీనతలు దేవతలకి కూడా ఆపాదిస్తాం మనం. ఋషులకే కాదు, దేవతలకి కూడా. దేవతల గురించి అసందర్భంగా అశ్లీలంగా ఉండేటటువంటి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇంద్రుడి గురించి అయితే మనం చెప్పుకోనే అక్కర్లేదు. పాపం ఆయన పని ఏంటిట అంటే, ఋషి ఎవడైనా తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు గారి పని ఏంటి? వాడి తపస్సు భంగం లేదు. ఆయన దేవుడు కాదు. ఇంకా కొన్ని పురాణాలలో, పుస్తకాలలో వాయుదేవుడు, అగ్నిదేవుడు, మన్మధుడు, ఇంకా రకరకాల దేవతా శక్తులు ఇంద్రుడితో కలిసి పన్నాగం పండే ఏదో విధంగా ఋషిని ఋషి కానివ్వకుండా చేయటానికి ప్రయత్నిస్తున్నారు అనేటటువంటి ఒక అపోహ కూడా మనలో ఉంది. ఇదన్నీ అపోహలు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ మన అపోహ. ఋషులు క్షపించడం ఒక అపోహ, దేవతలు ఒక వ్యక్తిని కిందకి దింపుతాడు అనేది ఒక అపోహ, అన్నిటికంటే పెద్ద అపోహ సాధనలో సాధన చేస్తున్నటువంటి వాళ్ళలో, ప్రతి సాధకుల్లో, దేశ విదేశీయ గురువులలో, ఆ గురువుకి సంబంధించినటువంటి శిష్య వర్గంలో ఒక అపోహ ఏముంది అంటే, మంచివాడు చెడువాడితో కలిస్తే మంచివాడు ఏమవుతాడు? మరి నాకు ఇక్కడ ఫ్యాన్ చెప్పడవుతుంది, అది నాకు వినిపించాలి. మీరు ఏమన్నారు? మంచివాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయకూడదు? చెడువాడితో కలిసి ఉండకూడదు. ఎందుకు కలిసి ఉండకూడదు? చెడువాడితో కలిస్తే మంచివాడు చెడువాడిగా మారిపోతాడు. మన యొక్క ఇడియోస్ ఇంకా సీజ్లో ఇది ఒకటి. మంచివాడు చెడువాడు కలిస్తే చెడువాడు మంచివాడు అయిపోవాలి అంతే కదా. పెద్ద నీరు, ఫ్యాక్టరీస్లో ఉండేటటువంటి మురికి నీరు, ఇదంతా కూడా గంగలో కలుస్తాయి. గంగలో కలు అంటాం మనం కోపం వస్తే. గంగలో కలిసినటువంటి ఈ మురికి నీరు అపవిత్రం అవుతుందా పవిత్రం అవుతుందా కదా? కానీ మంచివాడితో కలిసినటువంటి చెడువాడు మంచివాడిని చెడు చేసేస్తాడు అంటే మీరు ఒప్పించుకుంటారు. మీరు మంచివాడితో కలిసినప్పుడు చెడువాడు మారకుండా మంచివాడు ఎందుకు మారిపోతాడు అంటే, మంచివాడు మంచి అని ముసుగు మాత్రమే వేసుకున్నాడు కనుక అన్నది మీరు ఒప్పుకోరు. మీ అహంకారానికి అది దెబ్బ. అర్థం చేసుకోండి, గురు పూర్ణిమ నాడు గురువు మిమ్మల్ని తనంతటి వాడిగా మారుస్తాడు అని చెప్తూ ఈ లోపాలు మీతో ఉంటే ఏ గురువు ఏమి చేయలేడు, ఎవడు ఏమి చేయలేడు. మొత్తము సరిగా ఉన్నటువంటి కట్టెను అగ్ని ఏమి చేయలేడు. అగ్ని ఒక సన్నిధను తన లాంటి స్వరూపం దానికి ఇవ్వాలి అంటే ముందు సన్నిధి ఎండిపోయి ఉండాలి. అది ఎంత బాగా ఎండిపోయి ఉంటే అంత తొందరగా అగ్ని సంపర్కంతో అగ్ని ఇవ్వాలే మారుతుంది. అంచేత గురువు ఖచ్చితంగా శిష్యుని తమంత వాడి చేయగలడు. కానీ అందులో నిజానికి చెప్పాలంటే గురువు చేసేది ఏమీ లేదు, గురువు చేయగలిగేది కూడా ఏమీ లేదు. అసలు అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గురువు కేవలము మన కెమిస్ట్రీ భాషలో చెప్పాలి అంటే క్యాటలిస్ట్ పనిచేస్తాడు, ఉత్ప్రేరకము, ప్రేరణ ఇవ్వగలడు, మిమ్మల్ని తెలియగలడు ముందుకు. కెమిస్ట్రీలో చెప్పేటటువంటి ఉత్ప్రేరక గుణాలలో చాలా సంవత్సరాల పాటు పట్టేటటువంటి కాలాన్ని ఈ ఉత్ప్రేరక సమస్యల్లో సెకండ్స్లో జరిగిపోతాయి. ఇట్ ఈస్ పాసిబుల్. అంతేకా గురువు సమస్యల్లో పరిణామక్రమంలో కొన్ని కోట్ల సంవత్సరాలలో మీరు గొప్పవాళ్ళుగా మారేటటువంటి సహజ స్లో రియాక్షన్. గురువు అనేటటువంటి ఉత్ప్రేరకము వల్ల తక్షణం మారిపోతున్నాడు, తక్షణమే. కానీ అక్కడ క్యాటలిస్ట్ డ్యూటీ ఏంటి అంటే సాక్షి చూస్తూ ఉంటున్నారు. ఇట్ ఇస్ జస్ట్ అన్ అబ్జర్వర్. కానీ అబ్జర్వర్ని ఉపయోగించుకోగలిగేటటువంటి రియాక్షన్స్ ఉంటే చాలా తొందరగా జరుగుతుంది. అంతేత యాక్చువల్గా గురువు ఏమి చేయడం, గురువు ఉపస్థితి మాత్రం చాలా అవసరం. చేసేదంతా ఎవరు? శిష్యుడే. ఫుల్ మార్క్స్ శిష్యుడికి, గురువుకి జీరో మార్క్స్. ఏంటి గురువుకి మనం ఇచ్చేటటువంటి మార్కులు? చాలా కోట్ల సంవత్సరాలు పట్టేటటువంటి మీలో రావాల్సినటువంటి మార్కులను మీరు ఒప్పుకుంటే తక్షణం చేయగలరు. కండిషన్ ఏంటి? మీరు ఒప్పుకుంటే, మీరు ఒప్పుకోకపోతే ఏమి చేయలేదు. ఇందుకు ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నాను. గురు పూర్ణిమ నాడు ప్రకృతిలో సంవత్సరానికి ఈ ఒక్కరోజు రాత్రే ఆ గురువు యొక్క స్పర్శ మీరు అడిగినా అడగకపోయినా భూమి మీద ప్రసరిస్తుంది. అది ఈ రోజు యొక్క గొప్పతనం. మిగతా అన్ని రోజులలో యూ హ్యావ్ టు డిమాండ్. డిమాండ్ చేయాలి అంటే మీకు పాత్రత ఉండాలి ముందు. కానీ ఈరోజు మీకు ఉండవలసినటువంటి పాత్రత ఏమిటి అంటే, గురుస్పర్శ మీరు మీకు జరగనిస్తే ఇట్స్ అలౌడ్ ద కాంటాక్ట్, మీరు మారిపోతారు. ఎప్పుడూ తక్షణమే, ఈరోజే. నారదుడు ఒక హంతకుడు, తెలుసు కదా మీకు కదా, నారదుడు తెలుసు కదా, చదువు చెప్తున్నాడు. అయ్యో వాల్మీకి ఒక హంత, రత్నాకరుడు అనేటటువంటి ఒక వ్యక్తి పరమహంతకుడు, నారదుడు కావాలని ఆ దారమ్మ చెడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే గురు పరంపర ఏదైతే ఈనాడు 95,000 సంవత్సరాల కిందట మానవ జాతిని వదిలేసి వెళ్ళిపోయినదో. మీరు కొంచెం చరిత్ర చదవాలి, మీకు అది అర్థమవుతే తప్ప మన జాతి చేసినటువంటి తప్పు మనకి అర్థం కాదు. మనం ఏదో చాలా మంచివాళ్ళం, మనం ఏమీ తప్పు చేయలేదు అనుకుంటాం. కేవలము మన మానవ జాతి చేసినటువంటి తప్పుదనం వల్ల మనలో ఒకటిగా కలిసి మెలిసి తిరుగుతున్నటువంటి గురు పరంపర మనని వదిలేసి వెళ్ళిపోయింది. కోపం వచ్చి కాదు, వాళ్ళ కోపం రాదు, అది అర్థం చేసుకోండి. కోపం వచ్చేవాడు గురువు అంటే మామూలు తల్లిదండ్రులకి కోపం రాదు, పిల్లల మీద వాళ్ళకి, పిల్లల మీద ఉక్రోషం వస్తుంది, వీడు మంచి మార్గంలో వెళ్ళటం లేదే అని. అంతే తప్ప వాళ్ళ కోపం రాదు, యాంగర్ రాదు, అసహించుకోరు, వదిలేరు. ఒక మామూలు అతి సాధారణ మానవీయ తల్లిదండ్రులకి ఆ మాత్రం ప్రేమ ఉంటే, ప్రేమ సాగరులు అయ్యేటువంటి ఆ గురువులకి మన మీద కోపం వచ్చి వెళ్ళిపోయింది అని మిమ్మల్ని మీరు ప్లస్ మార్క్స్ వేసుకోకండి. గురువులకి మన మీద కోపం రాలేదు. కానీ పిల్లవాడు ప్రమాదకరమైన వస్తువు ఏదైనా ముట్టుకోబోతూ ఉంటే ఏ తల్లిదండ్రి కూడా వాడి మీద ఎంత ప్రేమ ఉన్నా వాడిని ముట్టుకోనివ్వరు. అదేనండి, మీ మీద మీ పిల్లవాడి మీద అంత ప్రేమ ఉంది కదా, వాడు ఏడుస్తున్నాడు, నిప్పులో చేపెట్టేనివ్వండి అని పక్కవాడు ఎవడైనా అన్నాడు అనుకోండి, నా ప్రేమనే శంకిస్తావా? మన సినిమాల్లో భలే విచిత్రమైనటువంటి పద్యాలు నాకు చదువుతూ ఉంటాయి, సంఘటనలు చూపిస్తూ ఉంటారు. నాకు ఎప్పుడూ అర్థం కాదు అసలు ఎవరికి తప్పు ఆ పద్యాలు రాస్తున్నప్పుడు. నేనే పతివ్రతనైతే ఇది జరుగుగాక, ఏంటి అక్కడ తప్పు? ఆవిడకే అనుమానం. అది ఎన్ని రాజాలుగా చదువుతారో, మళ్ళా నాకు చాలా ఆనందం ఇస్తుంది ఆ రాజాలతో. నా దురదృష్టవశాత్తు నాకు ఆ రాగాల పేర్లు తెలియవు. నేనే పతివ్రత నైతే అనక్కర్లే మీరు. తను అది తీసుకుని ఎదుట వాడిని భస్మం చేసేస్తాను అంటే, తన మాట అంటే ముందు తనకే డౌట్ ఉంటే, అసలు ఎదుటివాడే కాదు, ముందు ఆ మంత్రం పనిచేయదు, ఆ శక్తి పనిచేయదు, డౌట్ ఉండకూడదు కదా. సంశయాత్మ వినశ్యతి భగవద్గీతలో ఆధ్యాత్మిక యొక్క మొదటి లక్షణం చెప్పబడి ఉన్నది, సంశయము ఉండకూడదు. అందుకే స్థితోష్ణగత సందేహ భగవద్గీత యొక్క అసలైన సుసలైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, స్థితోష్ణగత సందేహ, నాకింక ఏ సందేహాలు లేదు, ఐఆమ్ ఎస్టాబ్లిష్డ్, స్థితోష్ణి, ఐఆమ్ ఎస్టాబ్లిష్డ్ వేర్. చూద్దాం తర్వాత వేర్. గురువు రత్నాకరు దగ్గరికి వచ్చాడు. రత్నాకరుడు గురువు దగ్గరికి వెళ్ళలేదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ సంఘటన మీకు తెలుసు కదా, అడవిలో వారి చేత కొట్టింపబడటానికి, వారి చేత తన్నులు తినటానికి, వారి చేత శక్తిలో కట్టింపబడటానికి స్వయముగా నారదుడే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళాల్సిన అవసరం లే, పాపం నారదుడికి దివ్యదృష్టిలు లేవు, అవగాహన లేదు. మామూలు మనిషికే తెలుసు అడవిలో ఒంటరిగా వెళ్ళకూడదని, పాపం నారదుడికే తెలియదు. అందుకే ఇక్కడ వెళ్ళాడు ఒంటరిగా. తెలిసి వెళ్ళాడా తెలియకుండా వెళ్ళాడా? తెలిసే వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆ వ్యక్తి, ఆ హంతకుడు, ఆ క్రూర కర్మ చేస్తున్నటువంటి డకాయ్ రత్నాకరుడు మనం అనుకుంటున్నట్టు వాడు డెకాయిట్ కాదు. వాడి తల్లాం పెన్నని పోషించటానికి వాడికి చేత వచ్చిన పని అదొకటే. అది తప్ప ఇంకోటి వాడి చేత కాదు. అంటే వాడు చేస్తున్నటువంటి పనిలో స్వార్థము లేదు, స్వార్థము లేదు. నా పెళ్ళం పిల్లల్ని పోషించే బాధ్యత నాది, నేను వాళ్ళని ఎలా పోషించినా తప్పు లేదు అనుకున్నాడు. తమకి చేత అయిన రీతిలో పోషిస్తున్నాడు, చేస్తున్నాడు, చేస్తున్నాడు, చేస్తున్నాడు. ఎక్కడో హిమాలయాలలో ఉన్నటువంటి నేను చెప్తున్నటువంటి ఆ సిద్ధాశ్రమము మేడం రావెట్స్కి రాసినటువంటి శంబాల మన పురాణాలలో వాటిలో చెప్పబడేటువంటి శ్వేతద్వీపంలో ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో మన జీవాత్మ యొక్క క్యాటలాగ్ కార్డు ఉంది మనందరిది ఆ లైబ్రరీలో. దాన్ని అడిగర్ చేసి యాస్ట్రల్ రికార్డ్స్ అన్నాడు. అతను కూడా అక్కడికి వెళ్ళి మన ఫైల్ తీసి చూసి చదివి చెప్పేసేవాడు మీ భూత భవిష్య వర్తమానాలు. ఎడ్గర్ కేసీ పుస్తకాలు కూడా మన సిలబస్ లో కలుపుకోవాలి, కానీ ప్రస్తుతం కాదు. ఒక రెండేళ్ల ముందు నేను చెప్పిన సిలబస్ మీరు పూర్తి చేసేయండి. మీరు ఎంత తొందరగా పూర్తి చేస్తే నాకు అంత మంచిది. రెండేళ్లు నేను అన్నాను, కానీ మీరు నాతో 22 ఏళ్ల బట్టి ఉన్నారు. అంటే 2 రెండ్లు, 1వ స్థానంలో 2, 10వ స్థానంలో 2, ఇవి 2 2 కలిపితే 22 అవుతుంది. అంచేత ఇవాళ మీరు వేసుకున్నటువంటి టైం టేబుల్ ఆశామాసిగా వేసుకోవద్దు. ఈ గురు పూర్ణిమ నాడు నారదుడే స్వయముగా మీ దగ్గరికి వచ్చి ఈ స్పర్శ వల్ల మిమ్మల్ని ఈ ప్రణాళిక వేయిస్తున్నాడు. అవిశ్వాసం స్థితోష్ణి గత సందేహ మన మీరు అనుమానించకండి. ఇది నేను పరిపూర్ణంగా 100% ఆ గురువుని యొక్క ఎక్స్ప్రెస్ డిసిషన్ అండ్ కమాండ్స్ తో చెప్తున్నాను. వాడు చెప్పమన్నారు కనుక చెప్తున్నాను. నేను డార్జిలింగ్ నుంచి వచ్చి నేను కరెక్ట్గా 1 సంవత్సరం అయింది ఈ రోజుకి. ఈ గురు పూర్ణిమ నాడు నేను డార్జిలింగ్ లోనే ఉన్నాను. ఈ మాటలు నేను ఒంగోలులో నాకు చాలా దగ్గరగా ఉంటున్న వాళ్ళకి కూడా చెప్పలేదు, తెలియదు వాళ్ళకి. ఇప్పుడు కూడా నేను చెప్దామని అనుకోలేదు. యాక్చువల్ గా నిన్న రాత్రి ఒక విశేషమైనటువంటి సంఘటన జరిగింది. ఆ సంఘటన చెప్పే టైము అది ఎప్పుడైనా మీలో ఆ తగిన వాతావరణం మీరు ఏర్పరచగలిగితే అది చూపిస్తా సంఘటన. అది చెప్పే అర్థమయ్యేది కాదు, ఇట్ కాన్ బి టోల్డ్. కానీ అక్కడ ఈ విషయాలన్నీ కూడా అసలు స్పష్టంగా ముందు మానవ జాతికి దేర్ ఈజ్ ఎ లైబ్రరీ, దేర్ ఈజ్ ఎ లైబ్రరీ అని నేషనల్ వైజ్ మన భాషలో ఈ లైబ్రరీ ఎక్కడైతే మన జీవాత్మల యొక్క రికార్డ్స్ ఉంటాయో ఆ రికార్డ్స్ ని చూసేటటువంటి వ్యక్తికి పేరుంది ఒకటి. మీలో పేరు తెలుసు? ఆ పేరు చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడు పేరు విన్నారు కదా? వాడు రికార్డ్స్ మెయింటైన్ చేస్తాడు, అన్ని రికార్డ్స్, ప్రతిదీ రికార్డ్స్ మెయింటైన్ చేయబడతాయి అక్కడ. అన్నిటికంటే పెద్దగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ రికార్డ్స్ కేవలము మిమ్మల్ని మీరు చేసిన తప్పు పనులకి దండించడం, మీరు చేసినటువంటి మంచి పనులకు మీకు ప్రైజెస్ ఇవ్వడం మాత్రమే కాదు దాని ఉద్దేశం. మీ ప్రారంభ కర్మలను బ్యాలెన్స్ చేసి ప్రతి జీవితంలో కూడా మీకు స్వతంత్రంగా నిర్ణయించుకోవటానికి తగిన వాతావరణం కూడా కల్పించే బాధ్యత ఉంది అక్కడ. మానవ జాతి లో పుట్టక ఎందుకు అదృష్టమో అర్థం చేసుకోండి. ఒకటి ఫ్యాక్టే, మీరు తప్పు పని చేస్తే దానికి తగిన ఫలితం అనుభవిస్తారు. మీరు చెడు పని చేస్తే దానికి ఈశ్వరుడైనా కూడా అవతార పురుషుడైనా కూడా అదే పద్ధతిలో రియాక్షన్ వస్తుంది. చెప్తా ఉంటారు కదా మన మహాత్ములు, వాలిని రాముడు బాణం వేసి కొట్టాడు చెట్ల చాట నుంచి. అదేవిధంగా కృష్ణుడు అదే వాలి చేతిలో చనిపోయాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి లాస్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. మీరు అవగాహన చేసుకుంటే అనేక మ్యాజిక్లు మీరే చేసుకోగలుగుతారు. అసలు గురువులేం చెప్పక్కర్లే. మీ అమ్మాయికి పెళ్లి కావటం లేదు, మీకు కష్టాలు వస్తున్నాయి, మీకు బాధలు వస్తున్నాయి, దానికి గ్రహాల పరిస్థితి ఒక కారణం, గృహ నిర్మాణంలో ఉన్నటువంటి దోషాలు ఒక కారణం, అది మనం చేసుకున్నాయి. గృహ నిర్మాణంలో అవి ఉన్నదానికి పాపం గ్రహాలు బాధ్యులేం కాదు, మనం చేసుకున్న చేతగానితనం వల్ల వచ్చింది. సరే, ఆ దోష నివారణకి మన ఋషులు ఇచ్చినటువంటి పద్ధతులు అవి చాలా ఉన్నాయి. గ్రహాల ద్వారా వచ్చేటటువంటి దోషాలకి కూడా నివారణ చేసుకోవటానికి చాలా విధానాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మానవ జన్మ పొందటంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఈ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, అవతార పురుషుడికి అదే నియమము, మామూలు వ్యక్తికి అదే నియమము, ఆ నియమాల్లో మారితేం లేదు. కానీ మానవ జన్మ ఇచ్చినప్పుడు మీ యొక్క పురాకృత కర్మలను విశ్లేషణ చేస్తున్నప్పుడు, ఆ చిత్రగుప్తుడి యొక్క డేటాని ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు, మీరు అవతరించబోతో మానవ జన్మ ఎత్తబోతున్నప్పుడు మీలో ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి శక్తి, వాటిని పాజిటివ్ గా ఉపయోగించుకోవటానికి తగిన వాతావరణాన్ని కూడా నిర్మించుకుని వస్తుంది. సాధారణంగా సంవత్సరంలో అటువంటి అకేషన్స్, అకేషన్స్ అంటే అర్థమైంది కదా, ఎటువంటి ది ఫ్రీ విల్, అది ప్రారంభం ద్వారా మీ నియంత్రితమయ్యేది కాదు, మీ సంకల్పము మీ స్వేచ్ఛాశక్తితో చేసుకునేటటువంటివి. సూర్యుడు చంద్రుడు తిథులు వారాల కాంబినేషన్తో వచ్చేటటువంటి రోజులు ఉంటాయి. ఆ రోజుల్ని మనం పండుగలు అంటాం. పండుగ రోజులు ఎందుకు ముఖ్యము అంటే, ఆ రోజు యు ఆర్ ఫ్రీ. గ్రహస్థితి కానీ వాస్తుస్థితి కానీ గురువులు కానీ బయట వాళ్ళు కానీ ఎవడు కూడా మీ సంకల్పానికి ఆ రోజు అడ్డుపడగలరు. న్యాచురల్ అది పండుగ చేస్తున్న రోజేగా. కానీ పండుగ చేసుకోవటం అంటే ఇప్పుడు అర్థం ఏంటి అంటే, రోజు తిననివి, తినకూడనటువంటి నూనె పదార్థాలు, ఇంకా రకరకాలైనటువంటి పిండి వంటలు చేసుకోవటంలోనే ముందు అలసిపోయి, అది తిన్నాక మళ్ళా అరగక అలసిపోయి పడుకోవటం, అది స్వేచ్ఛను మీరు ఉపయోగించుకునేది పండుగ రోజు. సరే, నారదుడు ఆ స్వేచ్ఛ ఎలా ఉపయోగించుకుంటాడో రత్నాకరుడు అనేటటువంటి డకాయిట్ చూసుకోవటానికి దగ్గరికి వెళ్ళేది. వెళ్ళగానే ఇటు చూడలేదు అటు చూడలేదు, వచ్చిన వాళ్ళందరినీ కట్టిపడేటాయిగా కట్టించాడు. మిఠాలో అన్నాడు, తెలియదు ఏ భాషలో అన్నాడు, భావం అర్థమైంది కదా. రత్నాకరుడు భాష అప్పుడు ఏంటో శ్రేతాయుధం తెలీదు, నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చే అన్నాడు. ఇష్టం లేవయ్యా అసలు ఎందుకు ఈ గొడవ అంతా అన్నాడు. గడ్డం పెంచితే బుద్ధి పెరగదు, నీ గడ్డ ఉంది నువ్వు భయపడవు, అసలు తెలుసా నేనేం చేయగలను, నిన్ను సంతాస్తాను, నేను పిచ్చి పిచ్చి వేషాలు వేయబాట, నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చాను, ఇచ్చేస్తాను లేవయ్యా, నా దగ్గర ఉన్నదే ఉంది. చీఫ్ మినిస్టర్స్ దగ్గరే బూడిద తప్ప ఏం ఉండదని నేను విన్నాను. అలాంటిది నేను ఆప్తురాలు ఒక అయినా సరే ఇదంతా ఎందుకు చేస్తున్నావు నువ్వు సన్యాసి, నీకేం తెలుసు బాధ్యతలు అంటే ఏమిటి. నాకు బాధ్యతలు ఉన్నాయి, పెళ్ళం పిల్లలు ఉన్నారు, వాళ్ళని పోషించాలి. సరే పోషించాయా వద్దని ఉండించాడు. కానీ నువ్వు చేస్తున్నటువంటి తప్పుడు పనులు నీ పెళ్ళం పిల్లలకి తెలుసా, తెలుసా ఏంటి, అసలు వాళ్ళు చెప్పానే కదా నేను చేస్తున్నాను. చాలా చోట్ల లంచాలకి దానికి కారణము సినిమాను చూపించిన దాన్ని బట్టి అనుకుంటున్నాను, నాకు నిజం తెలియదు, ఆడవాళ్లే కారణం అంటాడు. ఇంకట వాల్మీకి కూడా పోపతి చెందినవాడే. అంటే ఏం చెప్పాడు, ఈ హత్యలు ఈ మారణ కాండలం అంతా నేను ఎందుకు చేస్తున్నానన్నాడు. మా ఆవిడ మా పిల్లల్ని చెప్పారు కనుక చేస్తున్నాను, వాళ్ళకి పోషించాలి కనుక. చాలా మంచిది బాబు, నువ్వు పోషించు. ఒక్కసారి నేను చెప్తున్నాను కనుక నువ్వు వెళ్ళి అడిగిరా మీ పెళ్ళాం పిల్లల్ని. నేను ఈ తప్పుడు పనులు చేసి మిమ్మల్ని పోషిస్తున్నాను. రేపు నాకు ఏదైనా దీనివల్ల శిక్షలు అవి పడితే అందులో మీరు ఏవైనా పాలు పంచుకుంటారా? ఇదేం పిచ్చి ప్రశ్న, వాళ్ళు నా పెళ్ళాం పిల్లలు, నా కోసం వాళ్ళు ప్రాణాలు ఏమైనా ఇచ్చేస్తారు, ఇది పాలు పంచుకోవటానికి ఏముందన్నది? తప్పనిసరిగా పాలు పంచుకుంటారు. పాలు అయితే పంచుకుంటారయ్యా, అందులో నాకు డౌట్ లేదు. పాలు పంచుకుంటారు అందులో డౌట్ ఏముంది? పాలు అయితే అందరూ పంచుకుంటారు. మీకు పడే శిక్షలో పాలు పంచుకుంటారా అన్నాను. మీకు తెలుగు కరెక్టే రాదు కాబోలు నారదుడు. సరే పిచ్చివాడితో నేను ఎన్ని వేషాలు వేయను, అది అడిగొస్తానులే అన్నాడు. వెళ్ళేది వెళ్తే ఏమన్నారో జవాబు మీకు తెలుసు కదా. ఈ కాలంలోనూ అంటే ఎవడైనా తప్పు చేసి శిక్షింపబడితే వాడి భార్య పిల్లలు వాళ్ళు వచ్చి మా ఆయన తప్పు చేశాడు, మా తండ్రి తప్పు చేశాడు, అందువల్ల మేము వాళ్ళ బదులు శిక్ష అనుభవిస్తాను, ఆయన వదిలేయండి అంటే వదిలేస్తారా? ఈ కాలంలోనూ వదిలేదు. చేతా యుగంలో వాళ్ళకి దిగదృష్టి ఉంది కాబోదు వాళ్ళు చెప్పారు. కలికాలంలో కూడా ఎవరు చేసిన తప్పులకి వాళ్లే బాధ్యత వహించాలి తప్ప, నువ్వేదో మా కోసం తప్పు చేసావు కనుక ఆ తప్పులో మాకే మాత్రము బాధ్యత ఉండదు అని తేల్చి చెప్పించారు వాళ్ళు. వచ్చింది ఎలా చెప్పాడు, నువ్వు కరెక్ట్ చెప్పేవయ్యా, వాళ్ళు ఏ బాధ్యత పంచుకోరుట. మరి అయితే ఇప్పుడు ఏం చేయాలి? నాలుగు అడిగాడు. మరి ఏం చేయాలి నాకేం తెలీదు, వాళ్ళ కోసం అంతా చేశాను నేను. మరి వాళ్ళు ఇందులో ఏ విధమైన బాధ్యత వాళ్ళు పంచుకోకపోతే ఇంకా నేను వాళ్ళ కోసం ఎందుకు చేయాలి? మరి ఏం చేయాలో నాకు తెలియదు అన్నాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది ఎందుకు ఇంత తీవ్రంగా రకరకాలుగా విడమర్చి చెప్తున్నాను. నేను చెప్పిన ప్రతి సెంటెన్స్ వెనకాతలా కూడా ఒక ఆలోచన విధానమే కాదు, ఒక దీక్ష విధానము కూడా ఉన్నది. నేను చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అందుకే ప్రతి సెంటెన్స్, ప్రతి సంఘటన నేను రిపీట్ చేస్తున్నది కథలో అందం తీసుకురావటానికి కాదు. నాకు స్టోరీ టెల్లింగ్ ఐడియా ఏం చేతగావు నాకు. కానీ అది ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి సెంటెన్స్ ఈజ్ అన్ ఇనిషియేషన్, ఒక దీక్ష. మీకు తెలిసినా తెలియకపోయినా ఆ దీక్ష మీకు ఇవ్వబడుతున్నది. మిస్టిసిజం, ఆధ్యాత్మికతలో ఈ కథలన్నీ కూడా చాలా విచిత్రమైనటువంటి కథలు. ఈ కథలు దీక్షని ఇచ్చేటటువంటి కథలు. అందుకని ఈ కథలు ఇలా ఉండిపోయాయి. కథలో గొప్పతనం ఏమి లేదు. ఏముంది గొప్పతనం? ఒక హంతకుడు ఉన్నాడు, ఒక మంచివాడు వెళ్ళాడు. ఆ హంతకుడితో ఏం చెప్పాడు, నాయన నువ్వు చేసిన పనికి ఎవడు బాధ్యులు కాడు, నీ పనికి నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది. వాడికి తెలిసిపోయింది, మంచివాడిగా మారిపోయాడు. ఇది మనం అవగాహన చేసుకునేటటువంటి కథ. నేను చెప్తున్నది కథ కాదు, దీక్ష. ఐఆమ్ ఇనిషియేటింగ్ యూ. ఈ గురు పూర్ణిమ నాడు మీకు రామాయణ దీక్ష ఇవ్వబడుతున్నది, అది అర్థం చేసుకోండి. కథ ద్వారా దీక్ష ఇవ్వటం అంటే ఇనిషియేషన్ ఇవ్వటం అంటే, ఇనిషియేట్ అంటే అర్థం ఏంటి, ఇనిషియేషన్ తీసుకోవటం లేదు మీరు అని ఇంగ్లీష్ లో అంటాం మనం. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పగలరు కదా దాని అర్థం ఏంటో. యు ఆర్ నాట్ ఇనిషియేటింగ్ అంటే ఏంటి, నువ్వేం మొదలెట్టడం లేదని అర్థం. యు ఆర్ నాట్ టేకింగ్ ద లీడ్. మీ యొక్క జీవాత్మలు ఆస్ట్రల్ వరల్డ్ లో ఉన్నటువంటి ఆ యమలోకం అంటే పేరు బాగుండదు కానీ యమలోకమే అది, అక్కడున్న ఈ రికార్డ్స్ అంతా కూడా. ఎందుకంటే యమలోకం అనేసరికల్లా మనకి ఒక లైబ్రరీ గుర్తు రాదు, మనకేం గుర్తు వస్తుంది, తల్లిదండ్రులు అంటారు దాని మీద పెద్ద పెద్ద మూకుళ్ళు, అందులో ఏముంటే మరుగుతో ఉన్న నూనె, ఆ నూనెలో ఎవరుంటారు? మనమే. అంచేత దాన్ని తలుచుకోవడానికి మన ఇష్టం ఉండదు, కానీ అక్కడ అవే ఉండవు. యమలోకాల్లో మీ రికార్డ్స్ ఉంటాయి, మన రికార్డ్స్ మనకి తెలుసు కదా. మనం ప్రైవేట్ గా చదువుకుంటే మనం చాలా బాధపడతాం, నా అంత మిత్రుడు నా అంత ఎవడు ఉండదు అనుకుంటాం. అది యమలోకం అంటే సెల్ఫ్ అనాలిసిస్. ఆనెస్ట్ సెల్ఫ్ అనాలిసిస్ ఖచ్చితంగా మిమ్మల్ని యమలోకానికి చేరుస్తుంది. ఇన్ని ఆపర్చునిటీస్ మనకు వచ్చాయి జీవితంలో, ఇన్ని అవకాశాలు మనకు వచ్చాయి, ఈ అవకాశాలన్నీ మనం జారవిడ్చుకున్నాం. ఆవేదన వస్తుందే మీకు, ఆవేదనే నరకం అంటే వేరే నరకం కావాలా ఏంటి? అది యమలోకంలో జరిగేటటువంటి స్వాధ్యాయం. అంచేత నారదుడి దగ్గరికి వచ్చి ఫ్యూచర్ వాల్మీకి అప్పుడెవడు హంతకుడు చెప్పాడు. అంటే ఏమన్నాడో తెలుసు ఆయన, మీ కష్టాలన్నీ పోగొట్టడానికి ఒక నామం చాలు. ఏంట నామం వినిపించలే నాకు, అందరూ విన్నారా? గట్టిగా చెప్పండి. ఒక హంతకుడిని వాడి యొక్క కష్టాల నుంచి ఆ నామం బయటపడుస్తుంది అని తెలిస్తే, దట్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అని తెలిసినా, ఆ రామనామాన్ని ఉపయోగించుకోలేనటువంటి మనని మనం ఏమనుకోవాలి? అది ఒక క్వశ్చన్ మార్క్ వేసి వదిలేస్తున్నాను నేను అన్ను మిమ్మల్ని. మీరు ఇది బిలీవ్ చేస్తే, మీకు ఇది నమ్మకం ఉంటే, రామనామముతో మీ పాపాలన్నీ పోతాయి, మీకు దుఃఖాలు ఉండవు, మీరు ఖచ్చితంగా గొప్పవాళ్ళు అయిపోతారు. వాల్మీకి అయి చూపించాడు. వాల్మీకి ఒక్కడైనా రామనామంతో గొప్పవాడైనవాడు? ఇంకా ఎవరైనా పేర్లు చెప్పగలరా మీరు? హనుమాన్, ఇంకా తులసిదాస్, ఇంకా. అంచేత నేను కొత్తగా మీకు చెప్పాల్సిన పని ఏం లేదు, రామనామము ద్వారా మహాపురుషులుగా మారవచ్చు, ఇందులో డౌట్ ఏం లేదు కదా? ఉందా మీలో ఎవరికైనా డౌట్? మరి గురు పూర్ణిమ నాడు అదే రామనామము, రామనామము అంటే అక్కడ రామ అనే శబ్దం గురించి నేను మాట్లాడటం లేదు, శబ్దం గురించి మాట్లాడుతున్నాను, శబ్ద బ్రహ్మం గురించి మాట్లాడుతున్నాను, ద క్రియేటివ్ ఎనర్జీ ఆఫ్ సౌండ్ గురించి మాట్లాడుతున్నాను. చాలా అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? రామనామము ఒక్కటే కాదు మిమ్మల్ని రక్షించేది, ఎనీ సౌండ్ రక్షిస్తుంది మిమ్మల్ని, ఎనీ సౌండ్, ఎనీ సౌండ్. దానికి మూడు రకాలైనటువంటి శక్తులు ఉంటాయని ఇవాళ పొద్దున్న చెప్పాను నేను మీకు. ఎన్ని శక్తులు ఉంటాయి? ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ ఇచ్చా క్రియా జ్ఞానశక్తులకి మూడు రకాలైనటువంటి ఎబిలిటీస్ ఉంటాయి. సృజనాత్మకమైనటువంటి ఎబిలిటీ, పరిపాలనాత్మకం అంటే సస్టైన్ చేసేటటువంటి ఎబిలిటీ, మూడోది లైవ్ చేసేటటువంటి ఎబిలిటీ. ఎనీ సౌండ్, ఒక్కొక్క సౌండ్ ఒక్కొక్క టైప్ని లైవ్ చేస్తూ ఉంటుంది. నాకు కాఫీ కావాలి, టీ వద్దు, సౌండ్సే కదా. హోటల్కి వెళ్ళారు, టీ ఆర్డర్ ఇచ్చారు, మీరు బేరర్ వెళ్ళబోతున్నాడు మీ ఆర్డర్ ఫుల్ఫిల్ చేయటానికి, మీరు దాన్ని ఏమని చెప్పారు? నాకు టీ వద్దు, కాఫీ కావాలి, సౌండ్సే కదా. కానీ ఇందులో ఒక లయాత్మకమైనటువంటి శబ్దాలు ఉన్నాయి, ఇంకోటి సృజనాత్మకమైనటువంటి శబ్దాలు ఉన్నాయి. ఇందులో లయాత్మకం ఏమిటి? ఇందాక నేను చెప్పినటువంటి టీ వద్దు. సృజనాత్మకమైంది ఏంటి అంటే మీ శబ్దములు లయము చేస్తున్నాయి, సృష్టిస్తున్నాయి అన్నది అర్థమైందా? డౌట్ ఉందా మీకు? ఈ శబ్దములకి కూడా ఆ శక్తి ఉంది. ఒక ఋషి యొక్క వాక్కులకే కాదు, ఋషి యొక్క వాక్కులకి కాళీదాస్ కుమార సంభవంలో అంట అనుకుంటాను, తెలియదు ఏంటది అది. ఋషులు ఏదైనా అన్నారు అంటే ఆ అర్థము దాని వెనకాతలు పరిగెట్టుకొచ్చి జరిగిపోతుంది. మనం అంటే జరగదు. వాళ్ళు యూజ్ చేసేది ఇదే వాక్కు, మనం యూజ్ చేసేది కూడా ఇదే వాక్కు. మరి మనం అంటే ఎందుకు జరగటం లేదు, వాళ్ళు అంటే ఎందుకు జరిగిపోతున్నది? అది తర్వాత చెప్తాను నేను. అంతేకా రామా అనుకోని ఆయన, నువ్వు నీ పాపాలన్నీ కూడా సమర్చిపోతాయి, నువ్వేమీ బాధపడక్కర్లేదు, నువ్వు చేసిన కర్మలకు ప్రతిఫలము అనుభవించక్కర్లేదు. మీరు ఆ మాట వెనకాతలు ఉన్నటువంటి ఆనందము, మీరు ఏమి వ్యధ పనులు చేసి ఉన్నా నీడ్ నాట్ వరీ, అసలు వాటిని మీరు అనుభవించక్కర్లేదు. ఎప్పుడు? నువ్వు రామనామం చేసుకున్న ఆయన అన్నది. నోరు తిరగదే రామ అన్నాడు. నీకు చాలా నవ్వుస్తుంది రామ అనలేకపోవడం ఏంటని. ఓసారి ఇంగ్లీష్ వాడి చేత రామ అనిపించండి, మీరు మీకు తెలుస్తుందా గందరగోళం కూడా అంతా ఏంటో. మనం అది చాలా అదృష్టవంతులం అని నేను అందుకు చెప్తాను. నేను భారతీయ శరీరంలో ఉన్నటువంటి వాళ్ళ వాక్ సమ్యకృతం, ప్రతి పదము కూడా స్పష్టంగా పలుకుతుంది. విదేశీయుల చేత సంస్కృత శ్లోకం ఒకటి చదివించండి, మీకు అర్థమైపోతుంది వాక్శక్తి వాళ్ళది మంది ఎంత తేడా ఉందో. స్పష్టంగా ఏది పలకలేరు వాళ్ళు, తెలుసు కదా అది. అది పాపం వాల్మీకి వచ్చినటువంటి దుస్థితి, వాడు రామ అనలేకపోయాడు. అప్పుడేమన్నాడు, ఏమనమన్నాడు, తలకిందులు చేయమన్నాడు మాటను. తలకిందులు చేసినా అదే ఫలితం వస్తుంది అని నారదుడు చెప్తే, వేద మంత్రాలు ఉచ్చారణ చేస్తే మాకు దుష్ఫలితాలు వస్తాయి అని భయపడేటువంటి వ్యక్తుల్ని మనం ఏమనగలం? దేవరు చేయనటువంటి నారదుడు గ్యారంటీ ఇస్తున్నాడు, పవిత్రమైనటువంటి శబ్దాలని మీరు ఎలా పలికినా అది పవిత్రమే. అపవిత్రమైనటువంటి శబ్దాలకు ఒక కూర్పు ఉంటుంది, అది అలా ఉంటేనే రుచిగా ఉంటుంది, అంటే ఫలితాలు వస్తాయి. కానీ పవిత్రమైనటువంటి శబ్దానికి ఇది ముందు అది తుది అది ఏం లేదు, అది ఎప్పుడు పూర్ణమే. పూర్ణమద పూర్ణమిద పూర్ణ పూర్ణము దశ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. ఈ శ్లోకానికి అర్థం తెలుసు కదా మీకు. అంచేత అది నువ్వు రామ అన్నది ఫలితం ఇస్తుంది, మరా అన్నా ఫలితం ఇస్తుంది, మీరు ఏమన్నా అదే ఫలితం ఇస్తుంది. అది గురు పూర్ణిమ నాడు మీరు అవగాహన చేసుకోండి. ఫస్ట్ ఇనిషియేషన్, మొట్టమొదటి ఇనిషియేషన్ ఏంటంటే వేద మంత్రాలలో పూర్ణత్వము ఉన్నటువంటి మంత్రాలలో ముందు వెనక ఎలా ఉచ్చారణ చేస్తున్నావు అనే దానికి మీరు ఏమీ గాబరాపడక్కర్లేదు. డైరెక్ట్ గా నువ్వు ఉచ్చారణ చేసినా అదే ఫలితం వస్తుంది. ఒకవేళ నువ్వు ఉచ్చారణ చేయలేకపోతే ఏం చేయొచ్చు, ఎక్స్ట్రీమ్ రివర్స్ గా చెప్పుకున్నా అదే ఫలితం వస్తుంది. ఇంకా మధ్యలో ఎలా చెప్పుకున్నా అదే ఫలితం వస్తుంది. కాదండి, మహామహా పండితుడు మన శక్తి విన్నాను నేను. రావణ ఇంద్రుణ్ణి చంపాలి అని కోరికతో వృత్రాసురుడు తండ్రి ఇంద్రుణ్ణి చంపే పుత్రుణ్ణి ఇవ్వమని మంత్రాలు చేశాడు, యజ్ఞాలు చేశాడు. కానీ అన్ఫార్చునేట్గా వాడు ఆ మంత్రం జరుగుతున్నప్పుడు, ఆహుతి వేస్తున్నప్పుడు ఉచ్చారణ దోషంలో ఇంద్రుణ్ణి చంపే పుత్రుడు కావాలి అనే అర్థం రాకుండా అర్థం ఏమొచ్చింది, ఇంద్రుడు ద్వారా చంపబడేటటువంటి పుత్రుడు కావాలి అనే అర్థం వచ్చింది ఆ మంత్రంలో, రివర్స్ అయిపోయింది అది. దాంతో కొంపలు అంటూ పోయా వేద మంత్రంతో. మహాపండితుడు కూడా ఈ విషయాలు చెప్తూ ఉంటే నిజంగా మీకు తెలియదు నాకు ఎంత బాధ వేస్తుందో. అది వేద మంత్రాలు ఫలితాలు ఎందుకు ఇవ్వలేదు అంటే, వేదములు విశ్వ కళ్యాణ హేతవ, వేదములు మీరు విశ్వ కళ్యాణానికి మాత్రమే ఉపయోగించుకునే హక్కు ఉన్నది. విశ్వ కళ్యాణం మీరు కోరుకోకపోతే ఆ వేద మంత్రాలు ఫలించవు, అందువల్ల అది ఫలించలేదు. వాడు చేసినటువంటి తప్పు మంత్రోచ్చారణలో కాదు, వాడు చేసిన తప్పు ఏంటి అంటే, వేద మంత్రాలు స్వార్థపరమైనటువంటి కోరికలను తీర్చవు. మరి కన్ఫర్మేషన్ మీకు ఎక్కడైనా వస్తుందా? ఉత్తరకామేశ్ యజ్ఞం చేస్తే మరి కోరిక తీరింది కదా సార్, వీడు పుత్రుడే కోరాడు కదా. ఎవడు వీడు అని ఎవరినన్నాను? వృత్రాసురుడు యొక్క తండ్రిని. వీడు కూడా కొడుకునే అడిగాడు కదా. మరి దశరథుడు కొడుకునే అడిగాడు కదా. అడిగాడు. దశరథుడు కొడుకు ఇంద్రుణ్ణి చంపలే. దశరథుడు కొడుకు ఏం చేశాడు? ప్రపంచానికి అవతారమూర్తిగా వచ్చాడు. ఉత్తరకామేశ్వరి యజ్ఞము పిల్లల కోసం చేసేవాడు, నా యొక్క పిల్లవాడు ప్రపంచానికి ఆదర్శమయ్యి ఒక అవతార పురుషుడుగా పుట్టాలని కోరుకుతూ చేస్తే ఆ పిల్లవాడు పుడతాడు. అప్పుడు వేద మంత్రాలు ఖచ్చితమైన ఫలితాలు ఇస్తాయి. నెగిటివ్ రిజల్ట్స్ రావు వేద మంత్రాల్లో, అది గుర్తుంచుకోండి. ఇట్ నెవర్ కమ్స్, నెగిటివ్ రిజల్ట్స్ రావు. అది ప్రూవ్ చేయటానికే రామాయణం రాయబడింది. రామాయణం మొత్తము కూడా వేదాల యొక్క అవగాహన మానవ సమాజానికి ఇవ్వటానికి చేయబడింది. ఈ వేదాలు అర్థం చేసుకోవటానికి ఫండమెంటల్ సౌండ్ ఏంటి అంటే రామ. రామ అనే శబ్దము ఎవడైతే ఉచ్చారణ చేస్తాడో వాడికి వేదాలన్నీ అర్థమైపోతాయి. ఇది ఒక ఇనీషియేషన్ గురించి చెప్పాను, ఒక దీక్ష గురించి చెప్పాను. ఇలాంటి దీక్షా విజ్ఞానాలు రకరకాలైనటువంటివి అనేక మంది గురువులు అనేక రకాలుగా చేసి వాళ్ల ద్వారా వాళ్లకి తగిన గురుదక్షిణలు పొందారు. నా అసలు పర్పస్ వస్తున్నాయి ఇప్పుడు. నేను దీక్ష ఒకటి చెప్పేశాను నేను మీకు. మీకు అవగాహన ఉంటే, అవగాహన అవుతే నేను ఇచ్చినటువంటి దీక్ష మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో అన్నది మీరు ఆలోచించుకోండి. కానీ దీక్ష ఇవ్వగానే వెనకాతనే గురుదక్షిణ కార్యక్రమం ఒకటి ఉంటుంది. గురుదక్షిణ ఏంటి అని, దీక్ష తీసుకున్న తర్వాత ఈ గురువు దగ్గర అయితే మీరు దీక్ష తీసుకున్నారో ఆ గురువుకి 5 న్యాయపైసలు, 10 న్యాయపైసలు, 15 న్యాయపైసలు, లేదు పూర్ణత్వము శతం అంటే 100 న్యాయపైసలు వరకు మీరు దక్షిణ ఇచ్చేసి చేతులు దులుపుకుని మేము గురుదక్షిణ ఇచ్చేసాము అనుకుంటే కుదరదు. గురుదక్షిణ అనేటటువంటిది మీ యొక్క సామర్థ్యం యొక్క టెస్ట్, అది అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా కృష్ణుడు 84 రోజులలో సాందీపని వద్ద 84 విద్యలు, రోజుకు ఒక విద్య చెప్పుకున్నాం నడిచేసుకుని 84 విద్యలు, ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క ఆసనం చెప్పుకున్న 84 ఆసనాలు చాలా ప్రసిద్ధి చెంది ఉంటాయి. సహస్రార చక్రాన్ని కలుపుకుంటే అవి 84,000కి మారుతాయి. మానవ జాతి ప్రకృతిలో ఉండేటటువంటి యోనులన్నీ లెక్క చేసుకుంటే అవి 84 లక్షల యోనులుగా మారుతాయి. కానీ అవి తర్వాత ఆలోచిద్దాం మనం. శ్రీకృష్ణుడు ఉజ్జయినిలో సాందీపని అనేటటువంటి గురువు వద్ద 84 రోజులలో 84 విద్యలు నేర్చుకున్న తర్వాత గురువు దగ్గరికి వెళ్ళాడు. గురుదక్షిణ ఇవ్వాలని ఉంది నాకు, మీరు అడగండి ఇష్టం. గురువు ఒకసారి పైకి కిందకి చూశాడు కృష్ణుడు. నేను మాట్లాడలేదు. మళ్ళీ అడిగాడు కృష్ణుడు, మళ్ళీ అడిగాడు కృష్ణుడు, మాట్లాడలేదు. కృష్ణుడికి భయం వేసింది. గురుపత్ని దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, గురువు గారిని నేను గురుదక్షిణ మీరు అడగండి అన్నాను. ఆయన అడగటం లేదు. నేను అంత చేత కాని వాడినా. గురువు మీకు మిమ్మల్ని గురుదక్షిణ అడగకపోతే అమ్మాయ గురువు వదిలేశాడు అనుకోకండి. గురువు మిమ్మల్ని గురుదక్షిణ అడగలేదు అంటే అర్థం ఏంటి? గురువుకి మీ మీద ఇంకా నమ్మకం కుదరలేదు వీడు దక్షిణ ఇవ్వగలడు అని. అంతేత ఇదివరకు గురు పూర్ణిమ రోజులలో నాకు తెలిసి నేను ఎప్పుడు గురుదక్షిణ అడిగినట్టు గుర్తు లేదు. అడిగాను ఎప్పుడైనా? బై ఛాన్స్ అడగలేదు కదా. కానీ ఈ గురు పూర్ణిమ నాడు హిమాలయాలలో ఉన్నటువంటి సిద్ధయోగుల యొక్క ఆదేశము వల్ల వాళ్ల తరఫున నేను గురుదక్షిణ అడుగుతున్నాను. మీకు మీకు లభించిన ఈ అదృష్టాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఆ మాటలలో దాని వెనకాతలు ఉన్నటువంటి మీ పూర్వజన్మ సుకృతాలు, రాబోయే రోజులలో మీరు నెరవేర్చవలసినటువంటి అనేక అద్భుతమైనటువంటి సంఘటనలకు ఈ రోజు పునాది కావచ్చు. అన్ని పాసిబిలిటీసే, అన్ని సంభావనలే. ఇఫ్ మేబి జరుగుతుందా జరగదా చెప్పలేము. దాన్ని మహావీరుడు శ్యాసవాదం అన్నాడు. కానీ చాలా ఓపెన్ గా పబ్లిక్ గా నేను చెప్తున్నటువంటి ఈ విషయాలు నేను చెప్తున్నటువంటివి కావు అది విశ్వసించండి. మీరు నేను మిమ్మల్ని ఏ గురు దక్షిణ ఎప్పుడూ అడగలేదు, ఇప్పుడు అడగను. నా గురువు నాకు గురుదక్షిణ అడగటం నేర్పలేదు, నేను అడగను. భలే చెప్పారు సార్, మీరు పొలిటీషియన్ లాగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మీరు రాబోయేటటువంటి రోజులలో మళ్ళీ బైచాన్స్ అసెంబ్లీ డిజాల్వ్ అవుతే ఎమ్మెల్యేకో ఎంపీకో మీరు నిలబడతారని మాకు అనుమానంగా ఉంది. లేదు, నేను చెప్తున్నటువంటి మాటలు మాత్రం ఇవి కావు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలు సిద్ధాశ్రమము నుంచి ఒక విశేషమైనటువంటి బెటాలియన్ ఈనాడు ప్రపంచ వ్యాప్తముగా పనిచేస్తోంది. బెటాలియన్ అంటే 432 అనే సంఖ్యకి మల్టిపుల్ స్పిరిచువలిజంలో. నాకు మిలిటరీ బెటాలియన్ గురించి అవగాహన లేదు. 432 అనేటటువంటి సంఖ్య కొంచెం స్పిరిచువలిజంలో టచ్ ఉన్న వాళ్ళకి దాని ప్రాముఖ్యత తెలుసు. కానీ ఇప్పుడు నేను స్పిరిచువలిజం గురించి నేను మీకు చెప్పడం లేదు. ఒక దీక్ష వాళ్ళు ఇవ్వమన్నారు, రామమంత్ర దీక్ష మీకు ఇచ్చేసాను. చాలా స్పష్టంగా ఇచ్చాను ఆ దీక్ష. దీక్ష ఇచ్చేసిన తర్వాతే గురుదక్షిణ ఎవడైనా అడుగుతాడు. గురువులకు కూడా నువ్వు గురుదక్షిణ నేను సిద్ధాశ్రమం నుంచి వచ్చేసాను అంటే అడగటానికి వీలు లేదు. కనుక దే హ్యావ్ ఫుల్ఫిల్డ్ దయర్ సైడ్ ఆఫ్ దర్ బార్గెన్. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు దీక్ష ఇచ్చేశారు మీకు. ఈ దీక్ష యొక్క గొప్పతనం ఏమిటి అంటే మీలో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రామాయణ కాలంలో రాముని వారి యొక్క సైన్యంలో ఏదో ఒక రోల్లో మీరు పాత్ర వహించారు. యు టేక్ ఇట్ ఎ కన్ఫర్మ్డ్ స్టేట్మెంట్ ఆఫ్ ట్రూత్. ఆశామాసిగా ఏదో బరే ఛాన్స్ దొరికిందిలే అని నేను చెప్పటం లేదు. ఐ నో ఇట్. మీరు ఏ పాత్ర పోషించారు అనేది వదిలేద్దాం. ఎందుకంటే అందరూ హనుమంతులు కాలేరు, అందరూ నలమీలు కాలేరు, అందరూ జాంబవంతులు కాలేరు. కానీ వీళ్ళు మాత్రమే లేరు రామసైన్యంలో. రామసైన్యంలో చాలా మంది ఉన్నారు. మీరు ఆ సేనలో రాముడికి చేసినటువంటి ఉపకారాన్ని ఏ అవతారమూర్తి మర్చిపోడు. కృతజ్ఞత అనేది అవతారం యొక్క ముఖ్య లక్షణం. అంచేత ఎప్పుడు ఎప్పుడు హెల్ప్ చేయడానికి ఛాన్స్ దొరికినా ఒకసారి మీరు ఆయనకి హెల్ప్ చేసిన తర్వాత రాముడికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదలను. ఏతద్వర్తమ్మ అంటాడు. ఎవడు నాకు శరణొచ్చాడో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రక్షించాల్సిందే నా వ్రతం అంటాడు రామాయణంలో రాముడు. ఇప్పుడు ఏమైంది, ఈ దీక్ష ద్వారా మీలో నిబిడీకృతమైనటువంటి ఆ స్మృతుల్ని నేను నిద్రలేపాను. అవి ఇవాళ నిద్రలేస్తాయో రేపు నిద్రలేస్తాయో ఇంకో జన్మలో నిద్రలేస్తాయో నాకు తెలీదు. ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్, క్యాటలిస్ట్. ఎంత తొందరగా మీరు క్యాటలైజ్ అవుతారు అన్నది మీ మీద ఆధారపడింది. గురువు ఈజ్ రెడీ, దీక్ష ఇచ్చేశాడు. రామనామము అంటే కూడా ఏంటో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రామారామ అంటే సరిపోతుందా? మీకు సరిపోదు. రామాయణము రామనామము వల్ల మీకు వేదాలు అర్థం అవ్వాలి. మీరు వేద పురుషులు అవ్వాలి. వేద వాంగ్మయం మీకు తెలియాలి. ఆ దీక్ష మీకు ఈనాడు ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడింది? ఈ లెక్చర్ వింటున్నటువంటి వాళ్ళు ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ, మాస్టర్ ఇలా చెప్పారట, భలే చెప్పారులే, ఏం ఊరించారో తెలుసా, మేము రాముడు వారి కాలంలో ఆయన సేనలో ఉన్నామట అని మమ్మల్ని నమ్మమంటాడు ఆయన. ఏదో మా పక్కింటి వాళ్ళు చెప్పారు ఆయన వచ్చాడని మేము వెళ్ళాము. భలే గ్యాస్ కొట్టేయండి ఆయన. మేము ఎక్కడున్నాం, రాములు వారి సేనలో ఉన్నామట అని మీరు ఎవరికి చెప్పినా వాళ్ళు కూడా రాముడు సేనలో ఉన్నారు అన్నది గుర్తు చేసుకోండి. మీరు నమ్మినా నమ్మకపోయినా, యాక్సిడెంటల్ గా అయినా, మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, మీరు ఈ విషయాన్ని నమ్మినా నమ్మకపోయినా, ఇలా మాస్టర్ చెప్పారట అని ఇంకోళ్ళు ఎవరికో ఎప్పుడో చెప్పినా, ఇప్పుడే కాదు, ఎప్పుడో మీ మనవాళ్ళకో, ఎప్పుడో మీ మనవరాళ్ళకో, ఎప్పుడో ఏదో సందర్భంలో, మీకు తెలుసా నా చిన్నప్పుడు ఏం జరిగిందో, నేను వెళ్ళాను అప్పుడు ఆయన ఇలా చెప్పాడు, వాళ్ళు కూడా ఇది విన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు రాముడి యొక్క సేనలో ఉన్నారు. లేదు, మీరు నమ్మి విశేషమైనటువంటి ప్రచార కార్యక్రమాన్ని టేకప్ చేసి ఆ ప్రచార కార్యక్రమంలో మీరు ఎవరికి ఇది చెప్పినా ఆ విన్న వాళ్ళందరూ కూడా రామరాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళే, రాముడి సేనలో ఉన్నటువంటి వాళ్ళే, వాళ్ళకి ఎవరికి కూడా మృత్యువు రాదు. ఎందువల్ల అంటే రాముడి సేనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంజీవని అనేటటువంటి ఔషధము త్రేతాయుగంలోనే ఇవ్వబడినది. మరి నేను చచ్చిపోతున్నాను కదా మాస్టర్, ఇందాక నేను చెప్పాను, ఇట్స్ హ్యాబిచ్యుయేటెడ్ టుడే, పాప రాముడు కూడా ఏం చేయలేడు, నాకు చచ్చిపోయే అలవాటు ఉందండి అంటే చచ్చిపోతున్నాను అంటే రాముడు ఏం చేస్తాడు, మీరు అలవాటు మానుకోవాలి. ఆ ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి, ఆ దీక్ష యొక్క ఇంపార్టెన్స్. దీక్ష తీసుకోగానే గురుదక్షిణ కృష్ణుడి గురించి చెప్తూ డైవర్ట్ అయ్యాను నేను. అంతేత కృష్ణుడు 84 రోజులలో 84 విద్యలు నేర్చుకున్న తర్వాత మళ్ళీ మీకు దీని ఇంపార్టెన్స్ అర్థం కాదేమో, నేను ఏదైనా ఒక సంఘటన చెప్తున్నప్పుడు అది దీక్షకి సంబంధించినదే, మీకు రెండవ దీక్ష ఇవ్వబోతున్నది, రాముడు దీక్ష అయిన తర్వాత కృష్ణుడి యొక్క దీక్ష మీరు తీసుకోబోతున్నారు. మీరు మీరు ఆరతి పాడారు కదా రామకృష్ణాన్ని, మరి నా బాధ్యత నేను నెరవేర్చాలిగా. 84 రోజులలో 84 విద్యలు నేర్చుకున్నటువంటి కృష్ణుడు తన గురువు దగ్గరికి వెళ్ళి గురుదీక్ష ఇస్తాను నేను తీసుకోండి అంటే చూశారు పైకి కిందకి అంటే సాన్నిక నేను మాట్లాడు. గురుపత్ని దగ్గరికి వెళ్ళాడు, అమ్మా మరి గురువు దీక్షాగత లేదు, దీక్ష సారీ దీక్ష నేను తీసేసుకున్నాను, విద్యను నేర్చేసుకున్నాను, నేను దక్షిణ అడగటం లేదు. ఈరోజు ఆయన చాలా బాధలో ఉన్నాడయ్యా, అందువల్ల ఆయన అసలు మీ మాట విని ఉండడు, ఏమోనమ్మా అది కరెక్ట్గానే ఉంది, సముద్రాన్ని చూస్తూ కూర్చున్నాడు. అవును, ఈరోజే 5 సంవత్సరాల కిందట మా ఏకైక కుమారుణ్ణి సముద్రుడు పక్కన పెట్టుకున్నాడు, సముద్రంలోకి వెళ్ళాడు, మళ్ళా తిరిగి రాలేడు. ఆ దుఃఖం ఆయన్ని బాధ పెడుతుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈ కథలో కూడా మీరు తల్లూపేస్తారు. ఏమని తల్లూపుతారు, దేనికి తలూపుతారు, దేనికి తలూపకూడదని నా ఉద్దేశం చెప్పండి. అది ఇంకైతే ఆయన ఏం బాధపడటం లేదు, మనం తర్వాత కథలు రాసిన వాడు ఇలా రాశాడు, ఎందుకంటే వాడికి బాధపడటం అలవాటు కనుక. మన లక్షణాలన్నీ గురువులు కాపాదించేసి గురువు కూడా మాలాంటి వాడే అనుకుని మీరు చాలా ఆనందంగా నిద్రపోతారు. వాడు స్పెషల్ వ్యక్తి అంటే మీకు ఆనందం రాదు కదా. సాందీపని దుఃఖం ఏం పట్టలే, కానీ సాందీపనికి ఒక అనుమానం ఉంది. ఏమిటది, వీడు చాలా తొందరగా ఈ విద్యలన్నీ నేర్చుకున్నాడు, తొందరగా విద్యలు నేర్చుకున్నవాడు సాధారణంగా ఏమనుకుంటాడు అంటే కామన్ సెన్స్ కూడా తొందరగా మర్చిపోతాడు. ఒక విషయాన్ని బాగా రుద్ది అవగాహన చేసుకుని బుర్రకెక్కించుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది, వీడెవడో మాయావిలాగా ఉన్నాడు, అద్భుతమైనటువంటి వ్యక్తి, అనేక సంవత్సరాలు పట్టవలసినటువంటి విద్యలను ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజులో నేర్చేసుకున్నాడు, నేను పెట్టిన టెస్టులన్నీ పాస్ అయిపోయాడు. కానీ వీడికి అసలు విద్యలన్నీ ఇప్పుడు గుర్తున్నాయా లేవా? పరీక్ష రాసినప్పుడు అందరికీ గుర్తుంటాయి. పరీక్ష అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము ఎంఎస్సీలు అవి చేశాం కదా, ఇప్పుడు నన్ను బీఎస్సీ పరీక్ష రాయమనండి, గ్యారంటీగా ఫెయిల్ అయిపోతాను. నేను పరీక్ష సబ్జెక్టులోనే ఫెయిల్ అవుతాను, నేనేం గుర్తులేదు. ఆ అనుమానం వచ్చింది సాందీపనికి. వీడికి గుర్తుందో లేదో చూస్తూ ఉంటే చిన్న కుర్రవాడు, చాలా నాజుగ్గా ఉన్నాడు. ఎస్ట్రాలజికల్ గా దాని ప్రకారంగా క్వైట్ క్యాపబులే, కానీ వయస్సు లేదు, అటు సాధన లేదు. వీడిని నా చనిపోయినటువంటి కొడుకుని తీసుకురమ్మని నేను అడిగితే వీడు చేయలేకపోతే ఎలా? శిష్యుడు చేయలేని పని గురువు చెప్పకూడదు కదా. అది ఆయన మీమాంస. కానీ ఆలోచిస్తున్నాడు ఆయన, ఇంకా ఆయన నేను నిర్ణయించుకోలేదు. ఈ లోపల శిష్యుడి గారికి అన్ని తొందరే కదా, తమ దగ్గర పరిగెత్తేది. సరే ఆవిడ వచ్చి వీడు మరి అడుగుతున్నాడు గురుదక్షిణ ఇస్తానని చెప్పేయండి, చెప్పేయమంటావా అన్నాడు. ఓ అంది, ఎప్పుడు కూడా తండ్రి కంటే తల్లి పిల్లల సామర్థ్యాన్ని ఎక్కువ గుర్తిస్తుంది. కానీ ఏ తండ్రి అది ఒప్పుకోడు, కానీ అది ఫ్యాక్ట్ నేచర్. అది అంతేత ఆ సాందీపనికి రహస్యం తెలుసు ఋషి కనుక. అంతేత ఎప్పుడైతే అమ్మ ఇచ్చే అందులో పర్మిషన్ ఇచ్చేసాడు, పర్మిషన్ ఇస్తే ఏం చేశాడు తెలుసు కదా, వెళ్ళాడు తీసుకొచ్చాడు ఆ చనిపోయినటువంటి పిల్లవాడిని. అదే కాదు, తర్వాత కూడా ఒకప్పుడు ద్వారకా నగరంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుని యొక్క నలుగురు పిల్లలు చనిపోతే ఆ లోకానికి వెళ్ళి నలుగురు పిల్లల్ని వెనక్కి తీసుకొస్తాడు అర్జునులతో పాటు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, సంజీవని దీక్షతో మీరు అమృతత్వాన్ని పొందారు రామాయణ కాలంలో. కృష్ణుడు చేసినటువంటి ఈ పని వల్ల మీరు ఇతరులకి సంజీవిని ఇచ్చే శక్తి పొందారు. ఎలా అర్థమైంది కదా, రామాయణంలో హనుమంతుడు తీసుకొచ్చినటువంటి సంజీవిని వల్ల మీ యొక్క స్మృతి కోశాలలో మీరు అమరులే, మీరు మృత్యువుని దాటగలరు అనేటటువంటి మెమరీ ఉన్నది మీకు. కృష్ణుడి కాలంలో కృష్ణుడి యొక్క సహచరులుగా, ఎందుకంటే రాముడి యొక్క సహచరులే మళ్ళా కృష్ణుడి యొక్క సహచరులుగా పుట్టారు. అక్కడ ఏం నేర్చుకున్నాం మనం, ఈ అమృతత్వ విద్య మనకి మాత్రమే కాదు, మనకి కాస్త అవగాహన ఉంటే ఇతరులకి కూడా పంచగలం. కృష్ణుడు ఎలాగైతే పునర్దత్తుని ఆ బ్రాహ్మణుడి యొక్క నలుగురు పిల్లల్ని తీసుకుని వచ్చాడు చనిపోయిన 5-6 ఏళ్ల తర్వాత, అలాగే మనము కూడా ఆ స్థాయికి ఎదగవచ్చు. ఇది రెండవ దీక్ష మీరు తీసుకోవాల్సింది. ఒకటి అమృతత్వ దీక్ష, రెండవది ఏంటి, అమృతత్వాన్ని ఇతరులకి పంచేటటువంటి దీక్ష. అదే దీక్షను 7 గురు సాంప్రదాయాలుగా నేను మీకు అందజేశాను ఇవాళ. ఇదన్నీ అమృతత్వ దీక్షలే. సివివి బ్లాబెట్స్కి అమృతత్వ దీక్ష, అనేక మంది చనిపోయిన వాళ్ళని బతికించినటువంటి వ్యక్తి సివివి. తాను స్వయముగా 7 సార్లు చనిపోయి గురు పరంపర ద్వారా నేను 7 సార్లు బతికించబడ్డాను ఓంకారము ద్వారా, దాని ఆధారంగానే సీక్రెట్ డాక్టర్ నేను రాశాను, అది మీకు చదవటానికి. దాని తర్వాత ఈనాడు మీరు ఆ దీక్షల కార్యక్రమంలో వాటి గురించి వింటున్నారు అంటేనే మీకు అర్హత ఉంది. మీరు చదువుకోవాలి అంటే, చదువుకుంటే గుర్తుకు వస్తుంది. నేను చదవండి సివివి అంటామండి గుర్తుకు రాదు. యూ హ్యావ్ టు రీడ్. అందుకు నేను ఇంతలాగా మీ వెంటబడుతున్నాను. నేను చేయగలిగేది అంతే. ఈ 3-4 రోజుల్లో అనేక రకాలుగా దీని ప్రాముఖ్యత నేను మీకు చెప్పబోతున్నాను. పొద్దున్న ఒక రకంగా చెప్పాను నేను మీకు, ఇప్పుడు దీక్ష విజ్ఞానంలో త్రేతాయుగంలో ద్వాపరయుగంలో మీరు చేసినటువంటి మంచి పనుల యొక్క ప్రతిఫలముగా ఈనాడు మీరు భారతదేశంలో ఈ విజ్ఞానాన్ని వినగలిగేటటువంటి అదృష్టము కలిగినటువంటి వ్యక్తులుగా పుట్టారు. అంతవరకు ప్రకృతి చేసింది. ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారా ఉపయోగించుకోరా? ఖచ్చితంగా అది ప్రకృతి చెయ్యదు, గురువు చెయ్యడు. ఆఖరికి కృష్ణుడు కూడా అది చేయడు. అర్జునుడు మళ్ళీ మళ్ళీ అడుగుతాడు, బాబు ఏదో ఒకటి చెప్పు అని.